నమస్కారం. ఓం శాంతి సిస్టర్. మీరు గతంలో మనసు అనేది మన ఆలోచన ధోరణి, మనం ఎలా ఆలోచిస్తాం అనేది మనసు అని చెప్పారు. అలాగే బుద్ధి గురించి కూడా మనం తెలుసుకోవాలనుకున్నాం. సో బుద్ధి గురించి, సంస్కారం గురించి కూడా విపులంగా చెప్పండి.
బుద్ధి అంటే సమస్త ప్రాణకోటిలోకెల్లా కూడా మానవుడు అంటే అందరికంటే కూడా, అన్నిటికంటే కూడా చాలా ఉత్తమ ప్రాణి అని చెప్పుకుంటున్నాం. దానికి కారణం ఏంటి అంటే ఈ బుద్ధి అనేది, వివేకం అనేది మనసులో చాలా అభివృద్ధి చెంది ఉంది కాబట్టి. అయితే ఈ బుద్ధి అనేది ఏం చేస్తూ ఉంటుంది మనం? యాక్చువల్ గా బుద్ధి చేసే ఫంక్షనింగ్, మనసు చేసే ఫంక్షనింగ్ అంటే ఆలోచన చేయడం అని చెప్పుకుంటున్నాం. అందులో ఎలాంటి ఆలోచన అయినా సరే ఇది నేను చేయాలా వద్దా అనేది మనసు నిర్ధారించదండి. అది నిర్ధారించాల్సింది ఎవరు అంటే బుద్ధి. అది బుద్ధి అనేది ఎందుకు అనంటే, బుద్ధి యొక్క ఫంక్షన్ మనం ఏదైనా చూడండి, చాలా సార్లు 10 సార్లు చెప్పాక కూడా ఆ పని ఆ వ్యక్తి ఒకవేళ మళ్ళీ మళ్ళీ అలాగే చేశాడు అనుకోండి, అప్పుడు ఏం లేదని పెడతామో తిరిగి కోపం వస్తే ఇంకా సహనం పోయింది అనుకోండి, మనసు లేదని తిడతామా, బుద్ధి లేదా అని చెప్తాం. నీకు బుద్ధి లేదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అర్థం చేసుకోలేవు అనుకుంటాం. అంటే ఏంటి, అర్థం చేసుకోవడము, అవగాహన శక్తి అనేది, వివేకం అనేది, ఇది బుద్ధి చేసే పని అండి. దాన్ని బుద్ధి అంటున్నాం అన్నమాట. సో కాబట్టి బుద్ధి అనేది మనం ఇంటలెక్ట్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఇంటలెక్ట్ మీన్స్ విచ్ డిస్క్రిమినేట్, ఇట్ ఈస్ బ్యాలెన్స్ అన్నమాట. సో ఇట్ డిస్క్రిమినేట్స్ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్, అంటే ఏది రైట్ ఏది రాంగ్ అనమాట. సో ఎక్కడ నేను సాఫ్ట్ గా ఉండాలి, ఎక్కడ నేను హార్డ్ గా ఉండాలి, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ లో ఆలోచించి నిర్ధారించగలిగేది బుద్ధి అనమాట. సందర్భానుసారంగా సమయోచితంగా చెప్పుకుంటూ ఉంటుంటాము. అది మనసు చిన్నపిల్లల్లాగా అన్నప్పుడు చిన్నపిల్లలకి చూడండి ఇదంతా ఏం తెలీదు. బట్ చిన్న పిల్లలకి మనం వాళ్ళు చేసే తప్పు పనిని తప్పు అని డైరెక్ట్ గా చెప్తే నువ్వు చెయ్యొద్దు అన్నావు అనుకోండి. సపోజ్ ఒక చిన్న పాప, ఒక బాబు, మన అమ్మ కూరగాయలు తరుగుతూ ఉంటే వాడు కూడా చూసిస్తాడు ఆ చాకు పట్టుకొని, నేను కూడా తరుగుతానే యాక్షన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు వాడు ఆ నైఫ్ పట్టుకున్న వాడికి నువ్వు విడుస్తావా లేదా అని చెప్పేసి అమ్మ అడిగింది అనుకోండి, చూసి ఏం చేస్తాడు వాడు, ఇంకా గట్టిగా పట్టుకుంటాడు, నాది నువ్వు లాక్కుంటావా అని చెప్పేసి అలా అనదు అనమాట. తెలుసు మనకి వాడు ఆ పని చేస్తాడని తెలుసు, బట్ అది యుక్తిగా విడిపించడం కోసము అక్కడ హౌ ద మదర్ ట్రైస్ టు పసిఫై ద చైల్డ్, ఎలా చేస్తాం మనం దానికి అనంటే చాలా యుక్తులు తెలుసు మనకి చూడండి అక్కడైతే. సో ఏం చేస్తాం ఆ పిల్లడు అది విడిచిపెట్టాలి అంటే అక్కడ ఏం చేస్తాం మనం యుక్తి, అంతకన్నా మంచిది ఇస్తాం అనమాట. అంటే ఒక చాక్లెట్ వేస్తాము, ఏదో ఒకటి చూపించేసి ఇలారా అనేసరికి ఆ అబ్బాయి వెంటనే అది విసిరేస్తాడనమాట, వాడికి అది పట్టుకోవాలి అనేటువంటి కాన్షియస్ ఉండదు. సో వచ్చిస్తాడు, మన పర్పస్ అక్కడ తీరిపోయింది. అలా మన మనసు కూడా ఎటువైపు అంటే అటువైపు పోతుంది పాపం, దానికి తెలియదు. దాని పని ఏంటంటే ఆలోచిస్తూనే పోవడం, ఆలోచిస్తూనే పోవడం. సో కాబట్టి ఈ ఆలోచన ఇది చేయాలి ఏది చేయకూడదు అనేది నిర్ధారించి మన మనసును కన్విన్స్ చేయాల్సింది బుద్ధి పని,
విచక్షణ
వివేకం అనేది అంటామో అది బుద్ధి యొక్క పని అనమాట. సో కాబట్టి అందుకే ఏదైనా చక్కగా మంచి ఆలోచించుకుని నిర్ణయించుకుని ఎవరైనా పిల్లవాడు అలాగా చేస్తే బుద్ధిమంతుడు అంటారు వాళ్ళని. అంటే బుద్ధితోటి, బుద్ధిని ఉపయోగిస్తూ ఎప్పుడైతే మనం పనులు చేస్తున్నామో ఆ టైటిల్ ఆటోమేటికల్ గా మనకు తెలియకుండానే వస్తుందన్నమాట. సో కాబట్టి మనం నిజంగా ప్రతి వ్యక్తి కూడా బుద్ధిజీవి. ఎంతవరకు మనం బుద్ధిజీవులుగా వ్యవహరిస్తున్నాం ప్రతి పనిలో అనేది మనం ప్రతి ఒక్కరిని ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఇది. ఎవరో ఒకరు మనల్ని ఎత్తి చూపడం వల్ల మనం సరిదిద్దుకునేటువంటి అంతటి విశాల హృదయం మనలో లేదు. సో అలాంటప్పుడు మన బుద్ధినే మనం షాప్ చేసుకున్నట్టయితే అది ఆటోమేటికల్ గా ఎప్పుడు నాకు అది సరి అయిన నిర్ణయాన్ని ఇస్తూనే ఉంటుంది అనమాట.
మీరు చెప్పినట్టుగా బుద్ధికి పని చెప్పాలి, బుద్ధి అంటే విచక్షణ అని. కానీ మరి మనిషికున్న అరుదైన వరం అసలు యాక్చువల్ గా ఈ విచక్షణ అనేది. కానీ కొంతమంది విచక్షణ రహితంగా పనిచేస్తారు, బుద్ధికి పని చెప్పకుండా వివేకరహితంగా పని.
ఎంతో మంది, కొంతమంది కాదు.
ఎందువల్ల జరుగుతుందండి?
మనకు చక్కగా చూడండి ఒక చిత్రం కనిపిస్తూ ఉంటది చాలా మటుకు, ఒక నీతి, నీతిని బోధించేది ఇది, మూడుకోతుంది. దాంట్లో ఏముంటుంది మనకి,
చెడు కనవద్దు, చెడు వినవద్దు, చెడు అనవద్దు,
సీ నో ఇవిల్, టాక్ నో ఇవిల్, హియర్ నో ఇవిల్, చెడు వినకండి, చెడు కనకండి, చెడు మాట్లాడకండి. కోతుల కోసం ఆ నీతులు, మరి కోతుల కోసమా?
ఆది మానవుడిని
మంచి. సో అలా తీసుకుంటే అసలు మామూలుగా అలాగే చెప్తుంటారనమాట. ఏంటంటే కోతులు కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో మానవుడిని చూసి మన జాతి వాళ్ళని చెప్పుకోవడానికి ఒకసారి ఒక కోతి చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుందంట పక్క కోతికి. అదేంటంటే అరే చాలా బుద్ధిజీవి కదా మానవుడు, ఆయన చెప్పుకుంటే మన జాతి వాళ్ళంటే మనకు ప్రౌడ్ కదా అని చెప్పేసి, వి షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్ అని చెప్పేసి ఇంకో కోతి అంటుంటే, చీచి నేను అస్సలు యాక్సెప్ట్ చేయనని ఆ కోతి అంటుందంట. ఎందుకు అనంటే చూడు మనం ఎంత మందినైనా చెడగొడతాం కానీ మనల్ని మనం ఎప్పుడు చెడగొట్టుకుంటుంది. బట్ మనిషి చూడు ఏం చేస్తుంటాడు అసలు అంటే, మనిషి చూడు పులిని చూసి, మామూలుగా ఒక కవి రాశారు చూడండి, పులిని చూసి పులి అన్నాడు దడవదు, మేక వస్తే మేక అన్నాడు అదరదంటారు. బట్ మాయ రోగం అదేమో గాని మనిషి దడిచే దేనితోటి, పులితోటి, అంతా రియల్ ఎనిమల్స్ తోటి కూడా చక్కగా సహవాసం చేయడం నేర్చుకున్నాను ఈ రోజులలో. బట్ మనిషి భయపడేది దేనికోసం అని అంటే సాటి మనిషితోటే. ఎప్పుడు భయం అంతా అనమాట, టెన్షన్స్ వరీస్ అంతా ఎవరితోటండి మీకంటే ఆ సమస్యలన్నీ చెప్పుకునేది ఎవరి గురించి అని అంటే మనిషితోటే. ఈ రోజులలో మనుషులకు ఎక్కువగా హార్ట్ అటాక్స్ నిజంగా తక్కువగా ఎవరిలో వస్తున్నాయంటండి అంటే, ఒక అంటే మార్నింగ్ వాక్ ఎవరైనా డాక్టర్తో పాటు రోజు వాక్ చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళలో నిజంగా చూసినట్టయితే చాలా తక్కువగా వస్తుంటాయంట. కారణం ఏంటి? యాక్చువల్లీ రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఫారినర్స్ ఈ విధంగా వాళ్ళకు పెట్ ఎనిమల్స్ తోటి చాలా రిలేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎమోషనల్ గా కూడా వాళ్ళకి ఎక్స్చేంజింగ్ అట్లా అయితే వాళ్ళు షేర్ చేసుకుంటారు వాటితో. సో ప్రతిదీ కూడా వాళ్ళు నడుస్తూ దానితోటి మాట్లాడుతూ అలాగా వాకింగ్ చేస్తూ ఉండడం వల్ల వాట్ ఎవర్ దట్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఆర్ దే ఆర్ జస్ట్ షేరింగ్ విత్ ద డాగ్ అనమాట. అయితే ఆ డాగ్ ఎప్పుడు కూడా ఇక చాలా ఎంతసేపు మాట్లాడతావు నాతో, ఇక విన్నది చాలు అని చెప్పేసి బోర్ అవుతుంది. సో అది వింటూ ఉంటుంది, ఇట్స్ యాక్సెప్టింగ్ అనమాట ఆల్వేస్. కాబట్టి ఆర్ ఎంజాయింగ్ అండ్ బికమ్ ఫ్రీ ఆల్ దట్ నెగిటివ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఓకే, ఫ్రీ అయిపోతారు అనమాట దానివల్ల. సో కాబట్టి కంపారిటివ్లీ దానివల్ల అలాగే కుక్కతో మాట్లాడుతూ రోజు వాకింగ్ చేసే వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటున్నాయి అంటే ఇతరులతో పోల్చినట్టయితే. సో ఈ రకంగా మనము నీతులు అనేది మనం అదే కోతుల బొమ్మలు ఎందుకు పెట్టాము అక్కడ అని అంటే, యాక్చువల్ గా చూడాల్సింది మనిషి ముఖం మనిషిలాగా ఉంది, బట్ బుద్ధి ఎప్పుడూ కోతిలాగా ఉండకూడదు. కానీ బుద్ధి చూస్తే చేష్టలు కోతి కంటే హీనంగా మారిపోయాయి మనిషికి అనమాట. ఇప్పుడు కోతి కూడా అంత దిగజారిన పనులు చేయట్లేదు, కానీ మనిషి సాటి మనిషి కోసం ఎంతకైనా దిగజారిన పనులు చేయడానికి రెడీగా ఉన్నాడు ఈ రోజులలో. సో అందుకోసం ఏమంటారంటే మనిషిలో కాంపిటీషన్ అండ్ కంపారిజన్ ఉండకూడదని ఎప్పుడు చెప్పమండి, కానీ ఇట్ షుడ్ బి హెల్దీ కాంపిటీషన్ అండ్ కంపారిజన్. బట్ ఒక వ్యక్తిలో ఏంటి అంటే తనకు ఎప్పుడు తన నేబర్ ఉంటారు కదా, వాళ్ళతోటే పోల్చుకుంటూ అసలు ఎప్పుడైనా సరే నాకు పక్క వాళ్ళకంటే కాస్త ఎక్కువనే ఉండాలి నాకు అనేటువంటి భావన అనమాట అతను. ఆ ఉద్దేశంతో ఏం చేస్తాడంటే అతడు చాలా కష్టపడి భగవంతుని ప్రార్థించి ప్రార్థించి ఆఖరికి ఏం వరం అడుక్కుంటాడు భగవంతుడు సంతోషించడానికి, వరం ఇవ్వడానికి వచ్చినప్పుడు అంటే, అతను అడగదలుచుకున్న వరం దేనికోసం? ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ నీడ్ ఆర్ గ్రీడ్, హీ నోస్ దట్ గాడ్. అందుకని భగవంతుడు ప్రసన్నమయ్యి తనకు వరం ఇవ్వబోయే ముందు ఒక కండిషన్ పెట్టాడంట అతడికి. ఎందుకంటే భగవంతుడు ఇది ఎప్పుడు కూడా చెడు కార్యానికి ఉపయోగపడకూడదనేది భగవంతుడిలో ఉండేటువంటి భావం. అందుకోసం ఆయన అంటాడంట, నీకు ఏది అడిగినా సరే నువ్వు కోరుకున్నది ఇస్తాను, బట్ నీకంటే డబుల్ ఇస్తాను నీ పక్కవాడికి అని చెప్తారంట భగవంతుడు. ఆ కండిషన్ తోటి ఇస్తానన్నారంట. అప్పుడు ఆ వ్యక్తి ఆలోచించాడంట, మరి నేనేం అడగాలి అసలు, ఒక మంచి కార్ అడిగాను అనుకోండి అప్పుడు పక్కవాడికి రెండు వచ్చేస్తాయి, ఒక పెద్ద బిల్డింగ్ అడిగాను అనుకోండి పక్కవాడికి రెండు వచ్చేస్తాయి, ఒక పెద్ద కింగ్డమ్ అడిగాను అనుకోండి పక్కవాడికి రెండు వచ్చేస్తాయి, అప్పుడు నేను ఎలా ఓర్చుకోగలుగుతాను, అంటే నాకు సంతోషాన్ని కలిగించాలి అని అనుకుంటే ఈ వరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి నేను నా ఆఖరికి ఆలోచించి ఆలోచించి భగవంతుడితోటి. భగవంతుడా నాది ఒక కన్ను తీసేసి అన్నాడంట. రెండు కళ్ళు పోతే దాంట్లో ఏమైనా ఆనందం ఉందా? అంటేంటి, కోతి కూడా కోరుకోదు ఇలాంటి బుద్ధి ఆలోచన, చక్షణారహితమైనటువంటిది అనమాట. బట్ నిజంగా బుద్ధి లేదా మానవుడికి? అలాంటి పని చేసినప్పుడు మనం ఏమంటాం, బుద్ధి లేదా నీకు బుద్ధి ఉందా అంటున్నాము. బట్ నిజంగా లేకుండా పోతుంది అది ఆ టైంలో? ఎక్కడికి పోదు, అది ఉంది. బట్ ఉండి ఎందుకు పని చేయట్లేదు అలాగా? అంటే ఆ విచక్షణ ఎందుకు మనిషిగా ఒక మానవుడిగా ఆలోచించాల్సిన విధంగా మనిషి అలాగే ఎందుకు బిహేవ్ చేయట్లేదు అని అంటే కారణము, ఇప్పుడు బయట చూడండి ఒక అమ్మాయి ఆడుతూ ఆడుతూ ఎవరైనా వ్యక్తులు నోట్లో కాస్త అమ్మాయికి ఏదో ఒకటి గుడ్డలు కుక్కి అలాగా అరవకుండా తీసుకెళ్లిపోతారు. కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో అలాగా పోలీసులు వాళ్ళు పట్టుకుని ఉంటారు అమ్మాయిని. తర్వాత అమ్మాయి ముందుకు వచ్చాక, ఇక్కడ నిన్ను పట్టుకెళ్లారంటే ఇక్కడే పక్కనే మీరు ఇక్కడే కూర్చొని ఉన్నారు, నన్ను అక్కడ గోడ బయట నుంచి పట్టుకెళ్లారని చెప్తుంది. మళ్ళీ అప్పుడు నోరు లేదంటే అరవకూడదా, నేను ఇక్కడే ఉన్నాం కదా నీ పక్కనే అని చెప్పేసి అంటుంటారు. అంటే నిజంగా నోరు లేదా అమ్మాయికి, మరి అరవలేదా అమ్మాయి? చాలా అరిచింది, చాలా అరిచింది. కానీ ఏమైపోయింది దానికి? సపరేషన్ అనమాట, ఎక్స్టర్నల్లీ సమ్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ అనమాట. సో కాబట్టి ఆ అమ్మాయి అక్కడ అరవలేకపోతుంటుంది. అలాగంటే నోరు లేదని కాదు. సో అలాగే బుద్ధి కూడా ఏమైపోతుంది, విచక్షణ అనేది మనకు ఉంది, కానీ ఉన్నప్పటికీ కూడా అది చెప్తూ ఉంది.
స్వార్థం కామన,
బట్ ఎందుకు వినడం లేదు మనిషి? దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్నర్ వాయిస్ అన్నమాట. మనలో మనకు ఒక ఇన్నర్ వాయిస్ ఎప్పుడు మనం చెడు పని చేసేటప్పుడు అది మనకు చెప్తుంది ఇది తప్పు. ఎంత పాపి అయినా సరే తను ఫస్ట్ మొట్టమొదటి తన జీవితంలో పాపం చేయడానికి, నేరం చేయడానికి, ఒక హంతకుడైనా సరే ఒక హత్య చేయడం మొదలెట్టినప్పుడు ఫస్ట్ టైం అతనిలో సంఘర్షణ ఎలా ఉంటుంది? చేసే అనేది వస్తుందా దాని లోపల నుంచి? ఆ మాట తప్పనిసరిగా అన్నమాట, వాదపు వాదాలలో లోపల సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఇది చేయడం తప్పు, ఈ చేసిన పాపానికి నువ్వు ఎప్పటికైనా అనుభవించక తప్పదు, అలాగే దుఃఖ పెట్టకు అని చెప్పేసి లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ మనలో మనకి అలాగా మనని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. బట్ నేనేం చేస్తాను అని అంటే, నాకు ఎక్స్టర్నల్ ప్రెషర్ అనేది నా బుద్ధిని పనిచేయకుండా ఆపేస్తుంది. నౌ ఐఎమ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ టెంపరీ ప్రెషర్స్ అనమాట. నాకు ఇది కావాలి ఫస్ట్. నువ్వు చేయకూడదు అంటున్నావు, నువ్వు డబ్బు ఇస్తావా అని వాదిస్తుంది అనమాట నా మనసు మళ్ళీ ఆ బుద్ధిని. సో దానికి నో ఆన్సర్ కాబట్టి అది గమనూరుకుంటుంది. సో కాబట్టి నోరు మోసుకొని ఉండి అంతే, నాకు చెప్పక ఇంకొకసారి అనేస్తుంది అనమాట. సరే అలాగే ఇంకా చెప్తే వినేటట్లు లేదని చెప్పేసి వదిలేస్తుంది ఆ బుద్ధి. మళ్ళీ రెండోసారి ట్రై చేస్తుంది. సెకండ్ టైం అటెంప్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ టైమే వినలేదు, నోరుకుని మళ్ళీ చెప్తే వింటుందా లేదా అని ప్రయత్నం చేస్తుంది.
వినేది మనసు
ఆలోచనలు. ఓకే, సో ఎంత ట్రై చేసినా వినకపోతే మళ్ళీ ఏం చేస్తుంది? ఇంకా అది కొంచెం ముందటి కంటే తక్కువగానే చేస్తుంది అనుకోండి, ఎదాగు వినేటట్లు లేదని మళ్ళీ కూడా వినదు. ఇంకా నేను నోరు మూసుకోమని చెప్పాను కదా. మళ్ళీ థర్డ్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఎక్కువగా చెప్తుందా? ఇంకా తెలుసు, ఇంకా సరే ఏదో చెప్పినట్టు చెప్తుంది మనసు. ఇంకా ఫోర్త్ టైం, ఇంకా 10 times అయ్యాక అసలే పని చేయలేదు, ఇంకా వదిలేసింది అనమాట. అలాగా ఒక సొంత పిల్లలకు కూడా చెప్పి వాళ్ళు అసలుకే మారకపోతే నీకు హర్మరా అనేసి వదిలేస్తారు. సో అలాగా మన బుద్ధిని మనమే అంచిపెట్టేసాం అనమాట. దట్స్ బికమ్ డార్మెంట్. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ అవేకనింగ్ అనమాట. అగైన్ ఆ నిద్రిస్తున్న బుద్ధిని మళ్ళీ మేల్కొల్పండి కొంచెం. ఇప్పుడు నువ్వు కావాలి, నాకు అవసరము, నీ జడ్జ్మెంట్ అవసరం అని చెప్పండి. అది ఎప్పుడు కూడా చూడండి, ఏ పాపాలను నేరాలను ఒప్పుకోనటువంటి ఎంతటి హంతకులకైనా ఆఖరికి ఏం చెప్తాం మనమంటే, నువ్వు ఎన్ని కోట్ల శిక్షల నుంచి తప్పించుకున్నా సరే నువ్వు ధర్మరాజ శిక్ష నుంచి తప్పించుకోలేవంటారు. నువ్వు నీ చేసిన నేరాన్ని నువ్వు ఒప్పుకోకపోయినా నీ మనస్సాక్షిని అడుగు నువ్వు అసలు ఏం చెప్తుందో అంటారు. అంటే మన మనస్సాక్షి అనేది ఎప్పుడో తప్పు చెప్పదు, విట్నెస్ అనేది ఎప్పుడు మన బుద్ధి రైట్ జడ్జ్మెంటే ఇస్తుంది అనమాట. సో కానీ ఏంటి, ఈ బుద్ధి పైన ప్రభావం అనేది మన మనస్సు అని చెప్పుకుంటున్నాం, ఇంకొకటి ఏదైతే ఉందో మన యొక్క సంస్కారాలు అని చెప్పుకుంటున్నాము. ఈ రెండింటి యొక్క ఫోర్స్ అనేది ప్రభావం పనిచేయడం వల్ల మన బుద్ధి నిర్ణయించడము, నిర్ణయ శక్తి అనేది కోల్పోయి అలాగే బలహీనంగా తయారైపోయింది అనమాట. సో కాబట్టి ఈ బుద్ధి అనేది ప్రతి ఒక్కరికి కూడా పుట్టినప్పుడు చిన్నపిల్లలకి ఒక ఎంటీ రాకెట్ లాగా చెప్పుకుంటాం దాన్ని. అంటే చూడండి, పుట్టగానే ఒక చిన్న బేబీ, అంటే న్యూ బోర్న్ బేబీ ఇన్ఫాంట్ కొంచెం పెరుగుతూ ఉంటుంటే ఫస్ట్ గుర్తించేది ఎవరిని? ఒక తల్లి అనమాట. అంటే ఇప్పుడు ఆ కొత్తగా పుట్టినటువంటి ఆ చిన్న బేబీలో వాళ్ళ బుద్ధిలో ప్రపంచం అంతా ఉన్నప్పటికీ, ప్రపంచంలో ఉన్నారు వారు, కానీ వాళ్ళ బుద్ధిలో మాత్రం ఉన్నది ఎవరు? ఒక అమ్మనే. నెక్స్ట్ కొద్ది రోజులు పెరిగిన తర్వాత అమ్మ తర్వాత మళ్ళీ ఇంకొకరిని గుర్తిస్తారు, అమ్మ ఎవరిని నాన్న అని చెప్పిస్తే నాన్న. తర్వాత ఫ్యామిలీలో ఉండేటువంటి అందరూ వచ్చేస్తారు ఆ బుద్ధిలోకి. అలా ఒక లేయర్ ఫామ్ అయిపోయింది మనకి. ఇంకా కొంచెం పెరుగుతూ పోయారనుకోండి, నేబర్స్ ని చూస్తూ ఆడుతూ పాడుతూ పిల్లలందరినీ చూస్తుంటే అలాగే పిల్లలు గుర్తొచ్చేస్తారు. సో దాని తర్వాత మళ్ళీ చూసినట్టయితే చదువుకున్నప్పుడు చదువులో అక్కడ వాళ్ళందరూ ఇప్పుడు చదువు టీచర్స్ వాళ్ళు గుర్తుంటారు. కాలేజ్ లైఫ్ లోకి వెళ్ళాక మళ్ళీ జాబ్ చేస్తూ అక్కడ ఆఫీస్ వర్క్, తర్వాత వివాహమైన తర్వాత స్త్రీ, తర్వాత పిల్లలు పుట్టాక పిల్లలు గుర్తొస్తుంటారు. సో ఇలాగా మనం పెరుగుతూ పోతున్న కొద్ది మన యొక్క సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఒక 16, 17, 18 ఇయర్స్ వచ్చిన తర్వాత చూడండి, కంప్లీట్ నెట్వర్క్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ ఏజ్ లోకి వచ్చేసిన తర్వాత పిల్లలకి ఏమంటామంటే, పేరెంట్స్ కూడా ఎలా బిహేవ్ చేయాలంటే వాళ్ళకి మేము చెప్పిందే వినాలి అని చెప్తే వాళ్ళు అప్పుడు వినే స్థితిలో ఉండరంటారు పిల్లలు.
మీరు చెప్పినట్టుగా పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెరుగుతూ స్లోగా వాళ్ళ ఫ్రేమ్ పెరుగుతూ ఉంటుంది, ఆ బుద్ధి పెరుగుతుంది. తల్లి తండ్రి చుట్టుపక్కల వాళ్ళు అందరూ తెలుసుకుని 18 వయసు వచ్చేప్పటికీ టోటల్ వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ఇది మెమరీ కానీ ఆ బుద్ధి కానీ పెరుగుతుంది అని
అన్నారు.
పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అయితే వాళ్ళకి అక్కడ పెరుగుతుంది కానీ ఒక్కొక్కసారి వాళ్ళు కూడా విచక్షణ రహితంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అప్పుడు పెద్దలుగా మనం చెప్పచ్చు కదా వాళ్ళకి, అంటే వాళ్ళకి తెలుసు కానీ అనుభవం లేదు. మనకి పెద్దలుగా ఇటు తెలుస్తుంది ప్లస్ అనుభవం ఉంటుంది, నాలెడ్జ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ మనకు ఉంటుంది, వాళ్ళకి ఓన్లీ నాలెడ్జ్ ఉంటుంది. అలాంటప్పుడు చెప్పొచ్చు కదా వాళ్ళు.
చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. కానీ వాళ్ళని అలాగానే విడిచిపెట్టలేము, ఎందుకంటే యూత్ స్టేజ్ అనేది ఎలా ఉంటుంది, ఆ వయసు వచ్చిన తర్వాత అబ్బాయి ఏమనుకుంటాడు, ఇప్పుడు కంప్లీట్ నెట్వర్క్ ఫామ్ అయిపోయిందంటే మొత్తం ప్రపంచం అంతా ఆయన బుద్ధిలోకి వచ్చేసింది ఇప్పుడు అనమాట. సో నేను ప్రపంచాన్నే జయించగలుగుతాను, నాకెవ్వరు ఏ రకమైన సజెషన్ చేయగలరు, ఐఎమ్ ద లీడర్ ఆఫ్ మై ఓన్ లైఫ్ అని చెప్పేస్తుందంట. సో అలాంటప్పుడు ఒక ఇంతవరకు మనం ఎలా అయితే నువ్వు నా బిడ్డవి నేను నీకు బస్ ఎలా చెప్తే నువ్వు నడుచుకున్నప్పుడు సరే అలాగే నడుచుకున్నారు వాళ్ళు, ఇప్పుడు మాత్రం అలా అంటే మాత్రం ఒప్పుకోరు వాళ్ళు. మేమంతా ఏంటో ఎప్పటి వదిలేండి, మాకున్న అనుభవాలు మీకే ఉన్నాయి, ఇప్పుడు మేము ఏ ట్రెండ్స్ వస్తున్నాయి అవి మీకు ఏం తెలుస్తాయి అసలు, అలా వాళ్ళు మాట్లాడతారు. యాక్సెప్ట్ చేయండి దాన్ని, యాక్సెప్ట్ చేస్తూ కూడా సో దానికి కూడా మనం చెప్పేది ఎలా ఉండాలి అంటే వాళ్ళకు ఒక సజెషన్ లాగా ఉండాలన్నమాట. ఒక ఫ్రెండ్ గా మనం వాళ్ళని సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారే, కానీ నేను చెప్పింది రైట్ నువ్వు వినాలి అంటే మాత్రం అప్పుడు అలాగే మన కంట్రోల్ వాళ్ళు ఉండరనమాట. సో కాబట్టి ఆ విధంగా ఒక కంప్లీట్ గా నెట్వర్క్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఎంత ఆడుతూ పోతుంటారో లైఫ్ గేమ్ అనేది, అలాగే ఆడుతూ ఆడుతూ పోతుంటే చాలా స్ట్రాంగ్ గా ఓకే విన్ అవుతూ ఉంటారు అనుకోండి, బట్ ఎక్కడో ఒక చోట మళ్ళీ కొంచెం 30 ఇయర్స్ వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు కాస్త లూజ్ అవుతూ ఉంటాయి ఆ స్ట్రెంజెస్. అప్పుడు ఏమైపోతుంది, ఆ బాల్స్ అన్వాంటెడ్ బాల్స్ కూడా వెళ్ళిపోతుంటాయి లోపలికి. మనం ఏదైతే బ్యాడ్మింటన్ ఉంటుంది కదా బ్యాట్, సో అలాగ అది కూడా మనం ఆడుతూ ఆడుతూ ఉంటాం అనుకోండి, దానికి కూడా స్ట్రెంజెస్ లూజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమైపోతుంది, దానికి నోట్స్ ఫామ్ అవుతుంటాయి, హోల్స్ ఫామ్ అవుతుంటాయి. సో ఆ టైంలో ఏం చేయాల్సి వస్తుంది, మనం అలాగే ఆడామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది మన గేమ్ అంతా అవుట్. సో అప్పుడేం చేయాలి మనం, ఎందుకంటే ఆ ఏజ్ వచ్చేసరికి మనిషి ఏం చేస్తాడంటే నో దిస్ ఈస్ ద టైమ్ టు గివ్ కరెక్ట్ మీనింగ్ టు ద లైఫ్ అనమాట, టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట, బికాస్ దట్ ఈస్ ద వైటల్ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. సో బట్ అలా లూజ్ అయినప్పుడు ఆ నాట్స్ అనేది ఫామ్ అయ్యే, ఒక దీన్ని ఏమంటామంటే సైకలాజికల్ బ్లాకేజెస్ అని చెప్పుకుంటాం మన మనసులో. సో ఈ సైకలాజికల్ బ్లాకేజెస్ ఏవైతే ఏర్పడుతున్నాయో ఆ కారణం చేత మన బుద్ధి సరైన నిర్ణయాలను తీసుకోలేకుండా పోతుంది.
మీరు సైకలాజికల్ బ్లాక్స్ అన్నారు కదా, దాని గురించి చెప్పండి.
సైకలాజికల్ బ్లాకేజెస్ మనం చాలా వరకు ఇప్పుడు వింటూ ఉంటుంటాం వీటిని. ఎలా అంటే ఇప్పుడు ఒకటేమో ద్వారం కొంచెం ఓపెన్ చేసి ఉంది అనుకోండి, అయితే ఒక వ్యక్తి అనుకోవచ్చు నేను వస్తున్నాను తెలిసి కూడా వీళ్ళంటే కొద్దిగానే ఓపెన్ చేసి పెట్టారు అసలు, అందుకని నేను కాలింగ్ బెల్ కొట్టాల్సిందే నొక్కాల్సిందే, వాళ్ళు వచ్చిన తలుపులంతా తెరిచాకే లోపలి పోతారు అనుకోవచ్చు. అలాగే ఒక దొంగ వచ్చాడు అనుకోండి, అరే అసలు బోల్ట్ లేకుండా ఉందే కాస్త అలాగ తడతాడు, ఓ ఈ మాత్రం ఉంటే చాలు నేను దూరిపోవచ్చు చప్పుడు కాకుండా అనుకుంటాడు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మెంటల్ పొజిషనింగ్ అనమాట. సో కాబట్టి అది ఎలా ఉన్నా సిచ్యువేషన్ ని మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు, నెగిటివ్ గా తీసుకోవచ్చు. సో దాన్ని ఇది ఒక బ్లాకేజ్ అనమాట, మన పొజిషనింగ్ నెగిటివ్ లో పోయింది అనుకోండి దాని రిజల్ట్స్ అంతా కూడా మనకి నెగిటివ్ గానే ఉంటుంటాయి అనమాట, దట్ లీడ్స్ టు అగైన్ డిసప్పాయింట్మెంట్. సో అలాగే ఇంకా ఏం చెప్తామంటుంటే మెంటల్ లిమిట్స్ అని కూడా అంటాం. మెంటల్ లిమిట్స్ వచ్చినప్పుడు ఒక ఏరియాలో ఒకసారి కొన్ని ఫీల్స్ అనమాట, ఒక చిన్న ఇన్సెక్ట్స్, సో వాటిని తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ ట్రాన్స్పరెంట్ జార్లో వేసేసారు. వాటిలో వేసిన తర్వాత అవి ఎగురుతూ ఉంటాయి, పైకి ఎగురుతాయి ఒక రేంజ్ వరకు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి. అలా అంటే అది ఎంత లెవెల్ ఉందో దాన్ని దాటేసి కూడా పైకి ఎగురుతూ 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 వచ్చేసాయి. అలా ఎగురుతూ వచ్చిన తర్వాత అవి కొద్దిసేపు లోపలికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆ లిడ్ అనేది మూసేసారనమాట. సో మూసినప్పుడు ఏం చేశారంటే అవి ఎగురుతూ ఉన్నాయి, మళ్ళీ అదే స్పీడ్ లో లిడ్ తగులుతూ ఉంది, మళ్ళీ కిందికి కొట్టుకుంటున్నాయి. కిందికి వెళ్ళిపోతే ఏం చేస్తాయంటే కాసేపటికి ఇక వాటి ఆ లెవెల్ ఏదైతే మనకి ఎగురుతూ ఉన్నాయో దాన్ని కొంచెం తగ్గించుకుంటాయి అనమాట, ఒక లిమిటేషన్స్ లో పెట్టుకుని దాన్ని తగ్గించుకుని మళ్ళీ అదే రేంజ్ లో ఎగురుతూ వస్తున్నాయి, అదే రేంజ్ లో ఎగురుతూ వస్తున్నాయి. కాసేపు అయ్యాక వాళ్ళు ఆ లిడ్ తీసేస్తారు, ఆ కవర్ తీసాక కూడా అవి ఏ రేంజ్ వరకు ఎగురుతున్నాయో అంతవరకు ఎగురుతున్నాయి. సో ఇప్పుడు ఏమైపోయింది అక్కడ, ఆ లిమిటేషన్స్ పెట్టుకున్నాయి అక్కడే, ఆ లిమిటేషన్స్ లోనే అవి ఎగురుతూ ఉన్నాయి. అంటే వాటికి ఉంది కావాల్సినంత ఫ్రీడమ్ ఉన్నప్పటికీ కూడా అవి వెళ్ళట్లేదు అనమాట. సో ఇలా ఈ లిమిటేషన్స్, మెంటల్ లిమిట్స్ అని కూడా చెప్తుంటాము, అలాగే అసోసియేటెడ్ మెమరీస్ అని కూడా అంటాం వీటిని అనమాట. ఇది కూడా మనకి అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, పాస్ట్ మెమరీస్ కావచ్చు, కొన్ని లిమిటేషన్స్ అంటే మనం ఉన్న ఏరియాలోనే కంఫర్టబుల్ జోన్ అనుకుంటాము, కానీ మనకు కావాల్సిన సొల్యూషన్ అనేది ఇంకా మనం దాన్ని దాటిపోవడం వల్ల మనకి ఎక్కడో ఉంది లభిస్తుంది ఆన్సర్ అనేది మనం ప్రయత్నం చెయ్యం, కొంచెం మన ఆలోచన శక్తిని మనం ఉపయోగించామన్నమాట. అలాగే ఈ అసోసియేటెడ్ మెమరీస్ లో కూడా ఒకసారి ఒక బాబు ఎక్వేరియంలో చేపలు పెంచుతూ ఉంటాడు. అలాగ రోజు ఒక కార్నర్ లో అతను ఫుడ్ పార్టికల్స్ వేస్తూ ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి, తింటుంటాయి. ఒకరోజు ఏం చేస్తాడు నాటి బాయ్ ఏంటంటే ఒక పార్టీషన్ పెట్టేస్తాడు, ట్రాన్స్పరెంట్ అనమాట. అలా పెడుతూ దాని కార్నర్ లో అక్కడే అదే ప్లేస్ లో వేస్తూ ఉన్నాడు. వీటికి కనిపిస్తుంది ఆ ఫుడ్ పార్టికల్స్, కానీ పాప మేము పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, దానికి హిట్ అవుతూ ఉంటుంది. చేసి ఆఖరికి ఈవినింగ్ వరకు ఆపేస్తాయి. కొంచెం మధ్యాహ్నం వరకు ఏం చేస్తుందంటే ఇక అది పోవడం తాకడం ఎందుకు వచ్చింది, నాకు ఆ తిండి లేకపోయినా పర్లేదు అనేది ఏం చేస్తుంది, పోవడం మానేస్తుంది. ఫుడ్ కనిపిస్తూ ఉంటుంది, ఆ అబ్బాయి మళ్ళీ వేస్తూ ఉన్నాడు కానీ అది చేయట్లేదు. అరే ఇలా అయితే చనిపోతుంది కదా అని చెప్పేసి ఆ అబ్బాయి అది తీసేస్తాడు ఆ గ్లాస్ పార్టీషన్. తీసినాక కూడా ఇప్పుడు ఆ చేప పాప మళ్లీ వేస్తున్నాడు, అబ్బాయి ఇంకా వేస్తున్నాడు, ఇట్లా వేసానని చెప్పేసి వస్తుంది కదా అంటే కూడా ఇంక అది పోదు, ఆ కార్నర్కి అస్సలే పోదు అనమాట పాప. సో అలా వెళ్లకుండా ఆఖరికి అది అలాగే ఉండి చనిపోతుంది అక్కడ. అంటే నౌ ద ఫిష్ ఇస్ డైడ్ బికాస్ ఆఫ్ నాట్ బికాస్ ఆఫ్ స్టార్వేషన్, బికాస్ ఇట్ ఈస్ డైడ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఆ పాస్ట్ అసోసియేటెడ్ మెమరీ ఏదైతే ఉందో. సో అక్కడ పోవడం అంటే అది తగులుతుంది, ఎందుకు వచ్చింది కూడా నేను బస్ నిర్ధారించుకుంది అనమాట. ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్లనే అది అలాగే చనిపోవడం జరుగుతుంది, నాట్ బికాస్ ఆఫ్ స్టార్వేషన్. సో అలాగే అసోసియేటెడ్ మెమరీస్ కారణం చేత కూడా అలా ఎన్నోసార్లు మనం బ్లాకేజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటాం. దాంతోపాటు ఇంకా ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. ఎట్లా అంటే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒకరోజు తన బెడ్ పైన అలాగా పడుకుని ఉన్నప్పుడు ఆ విండోస్ చాలా వైడ్ ఓపెన్ గా ఉన్నాయండి, గ్రిల్స్ కూడా లేవు, డోర్స్ ఓపెన్ చేస్తున్నాయి. అలాగా ఆ విండో నుంచి రబ్బర్స్ లోపలికి వచ్చేసి అక్కడ అల్మారీ ఉంటుంది, దాని పక్కనే చాలీస్ కీ ఉంటుంది, ఓపెన్ చేస్తారు, దాంట్లో ఉన్న వాల్యుబుల్స్ అన్ని తీసుకుని అదే విండో ద్వారా బయటకు వెళ్లిపోయారు. బట్ ఈ సుబ్రహ్మణ్యం అక్కడ ఉండి కూడా ఆ బెడ్ పైన పడుకుని కూడా అతనిలో ఏం రియాక్షన్ లేదు, వాళ్ళ ముందే జరుగుతున్నప్పటికీ. కారణం ఏమై ఉండొచ్చు?
ఆయన నిద్రపోకుండా ఉండుంటే చూస్తున్నాడు అంటే మరి కాన్షియస్ లో లేడు,
నిద్రపోలేదు, వెనుకగానే ఉన్నాడు.
అతని కాన్షియస్
నార్మల్,
వాటి మీద ఆయనకి పెద్ద ఆసక్తి లేదేమో,
ఇంట్రెస్ట్ లేదేమో. ఇంకా ఏమైనా రీజన్
చెప్పాలి?
ఇలా అంటే మనం ఎన్నో కారణాలు ఊహించుకోవచ్చు. ఇంకో 10 మంది అంటే ఇంకా 10 రకాలుగా ఆలోచన చెప్తారు. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ వెన్ హీ వాజ్ అ స్మాల్ బాయ్ కిట్ అనమాట, చిన్న బాబుగా ఆయన పడుకొని ఉన్నప్పుడు, సో అలాగా రాబోస్ వచ్చారు, అది దొంగిలించుకున్నారు, వెళ్ళిపోయారు. ఆయన కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ ఆయనలో ఏం రియాక్షన్ ఉంటుంది అసలు? వాళ్ళ కళ్ళ ముందు జరిగినా సరే, చిన్న పిల్లలకి అలాగ పడుకుని ఉన్నా సరే, నిద్రపోలేదు, మెలకుగానే ఉన్నారు, నార్మల్. బట్ ఏంటి అది, చిన్న పిల్లలు అక్కడ పడుకుని మనమేమో ఊహించుకుంటున్నాం అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటిది, అక్కడికే అనుకున్నాం బస్, అంతే నాకు అర్థమైపోయింది అనుకుంటున్నాం ఆ సిచ్యువేషన్ ని. బట్ ఏంటి, మనం ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు కదా అక్కడ. సో ఏంటి, మనకు ఆ తెలిసిన ఇన్ఫర్మేషన్ లోనే ఎస్ నాకు అర్థమైపోయింది అనుకుని డెసిషన్ తీసేసుకుంటాం, ఇమీడియట్లీ విజ్ జంప్ ఉంటుంది డెసిషన్స్ అనమాట. సో ఇదేంటి, ఇట్ ఈస్ అకార్డింగ్ టు అవర్ ఓన్ అజంప్షన్స్ బేస్డ్ అపాన్ అవర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వీఆర్ ట్రైంగ్ టు అజ్యూమ్ ద సిచ్యువేషన్, బట్ వాట్ వీఆర్ అజ్యూమింగ్ ఈస్ నాట్ రియల్లీ ద ఫ్యాక్ట్. ద ఫ్యాక్ట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అనమాట ఒక చిన్న అబ్బాయి. బట్ ఎందుకు నాకు ఇన్ని రకాలుగా ఆలోచించాను అని అంటే, కారణం ఒక సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆ పేరు చెప్పడంలో ఏమైపోతుంది అంటే, వీ అజ్యూమ్ దట్ ఈస్ ఎ వెరీ మెచ్యూర్డ్ పర్సన్ అనమాట. నేను ఒక చిన్న అబ్బాయి అని చెప్పేసరికి ఈజీగా చెప్పేస్తారు కదా అబ్బాయి అంటే ఎందుకుంటాయి రియాక్షన్. సో ఆ ఒక పేరు చెప్పేసరికి చూడండి మనం ఎలా అజ్యూమ్ చేస్తుంటాం. బట్ ఎప్పుడైనా సరే సరైన ఇన్ఫర్మేషన్ అనేది మనం కంప్లీట్ గా తీసుకోగలిగినప్పుడే రైట్ డిసిషన్స్ రైట్ టైం లో తీసుకోగలుగుతూ ఉంటామండి. సో వీటిని కూడా ఏమంటామంటే అసోసియేటెడ్ మెమరీస్ అని చెప్తూ ఉంటాం. ఇది మన బుద్ధి ఉంటూ కూడా మనం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడానికి కారణం. విచక్షణారహితంగా చాలా మటుకు పనిచేస్తున్నామంటే దీస్ ఆర్ ద 4 క్రైటీరియాస్ అనమాట, విచ్ ఆర్ లైక్ అండర్ కరెంట్స్ విచ్ ఆర్ నాట్ అలోయింగ్ అవర్ ఇంటలెక్ట్ టు టేక్ రైట్ డెసిషన్స్ ఇన్ రైట్ టైం.
సిస్టర్ మరి ఈ సైకలాజికల్ బ్లాకేజెస్ ని ఏ విధంగా మనం ఇరేజ్ చేసుకోవచ్చు?
ఫర్ దాట్ పర్పస్ ఓన్లీ ఇట్ ఇస్ లెట్ అస్ సే దట్ ద మెడిటేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టేక్ రైట్ డెసిషన్స్ ఇన్ రైట్ టైం అనమాట. ఫర్ దాట్ వీ నీడ్ దట్ ఇంట్రోస్పెక్షన్. అందుకేమన్నారంటే ఇంట్రోస్పెక్షన్ అంటే అంతర్ముఖత అని చెప్తాము, అంతర్ముఖి సదా సుఖి అని చెప్తారు. సో దట్ మీన్స్ బాహర్ముఖి ఇస్ ఆల్వేస్ దుఃఖీ. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ అంత ప్రపంచం గురించి చింతించే వాళ్ళు ఎప్పుడు దుఃఖీగానే ఉంటారనమాట. వాళ్ళ కోసం వాళ్ళు సమయం కేటాయించలేరు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించలేరు, కాబట్టి ఎప్పుడూ ఏదో ఒకటి బ్లేమ్ చేస్తూనే ఉంటారు ఎవరిపోయినప్పుడు. బట్ ఎప్పుడు కూడా తనని తాను చూసుకునేవారు. ఎప్పుడు దీన్ని ఏమంటామంటే స్వచింతన అని కూడా అంటాం. స్వచింతన ఉన్నతికి సోపానం అని చెప్తూ ఉంటాం, పరచింతన పతనానికి నాంది అని చెప్తూ ఉంటాం, పతన్ కా జడ్ అని చెప్తూ ఉంటాం. సో కాబట్టి ఈ రకంగా మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ఇది. ఈ మెడిటేషన్ లో ఏంటంటే మనం ఏదైనా ఇంత ముందు ఉన్నటువంటి రికార్డ్స్ ని ఎరేజ్ చేయాలి అని అంటే దాన్ని సైలెన్స్ ప్రాసెస్ అవసరం అని చెప్పుకున్నాం కదా. ఒక టేప్ దానిలో రికార్డ్స్ ఉన్నాయి అంటే దాన్ని ఎరేజ్ చేయాలంటే సైలెన్స్ ప్రాసెస్ అవసరం. సో ఒక బుద్ధి ద్వారా నిర్ధారితమైనటువంటి కర్మలు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ అనేవి, అవన్నీ ఆల్రెడీ మనలో హ్యాబిట్స్ గా క్రియేట్ అయి ఉన్నాయి ఆ సంస్కారాల రూపంలో. వీటిని ఎరేజ్ చేయాలి అంటే దానికి కావాల్సింది డీప్ సైలెన్స్ లోకి వెళ్లాల్సిందే అండి. అదే మెడిటేషన్ ప్రాసెస్ ద్వారా మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవచ్చు డీటెయిల్స్ గా.
థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్స్ అలా. చూసారా, మన ఆత్మ ఫంక్షనింగ్ చేసే విధానంలోని రీతుల్ని తెలుసుకునే నేపథ్యంలో గతంలో మనం మనసు గురించి తెలుసుకున్నాం, అంటే మన ఆలోచన ధోరణుల గురించి. ఈ రోజు బుద్ధి గురించి తెలుసుకున్నాం. చిన్నప్పటి నుంచి మన బుద్ధి ఎలాగ వికసిస్తుంది, ఆ వికసించిన బుద్ధి మనకి ఏ క్షణంలో ఎలాగ పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. అలాగే ఆ బుద్ధి అంటే ఆ విచక్షణ రహితంగా కూడా మనం కొన్నిసార్లు పనిచేస్తాం, దానికి కారణాలు ఏమిటో కూడా తెలుసుకున్నాం. సైకలాజికల్ బ్లాకేజెస్ అని, వాటిని ఎలా ఈరేజ్ చేయాలి అంటే మెడిటేషన్ ద్వారా అని, చాలా చక్కటి విషయాలు చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వయసులో పెరగడం కాదు ముఖ్యం, జీవితంలో ఎదగటం ముఖ్యం అని ఈ బేస్ లైన్ గుర్తుపెట్టుకుంటే, జీవితంలో ఎదగటం అంటే నథింగ్ బట్ మన బుద్ధి వికసించడమేనండి, ఉన్నత స్థానానికి చేరుకోవటమే. సో మరిన్ని విషయాలు మళ్ళీ వచ్చే వారంలో కలుసుకునేటప్పుడు తెలుసుకుందాం. మరి అంతవరకు సెలవు. ఓం శాంతి.